ఈరోజు చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 18 శ్లోకం 14. అర్థము: కార్యస్థానము, దేహము, కర్త, వివిధములైన ఇంద్రియములు, భిన్న విధములైన ప్రయత్నములు, చివరికి పరమాత్మ, ఇవి కార్యమునందరి 5 అంశములు. భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు. అధిష్టానం అను పదము దేహమును సూచించును. దేహమునందలి ఆత్మ కర్మఫలములను సమకూర్చుటకు ప్రయత్నించుటచే కర్త అనబడును. ఆత్మయే జ్ఞాత, కర్త అని శృతి యందు చెప్పబడింది. ఏషహి ద్రష్ట స్ప్రష్ట, ప్రశ్నోపనిషత్తు చెప్పబడింది. జ్ఞోత ఏవ కర్త శాస్త్రార్థవత్వాత్ అను వేదాంత సూత్రముల వలన ఇది స్థిరీకరింపబడుచున్నది. ఇంద్రియములు కార్య సాధనములు. ఇంద్రియముల వలన ఆత్మ పెక్కు విధములు పనిచేయును. ప్రతి కార్యమునకును భిన్నమైన ప్రయత్నముండును. కానీ అందరి కార్యకలాపములను మిత్రుని వలె హృదయమునందుండు పరమాత్మ సంకల్పముపై ఆధారపడి ఉండును. పరమపురుషుడు పరమ కారణము. ఇట్టి పరిస్థితుల్లో హృదయమునందున్న పరమాత్మ నిర్దేశముచే కృష్ణ చైతన్యముతో పనిచేయువాడు సహజముగా ఏ కార్యము చేతను బద్ధుడు కాదు. సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు ఉన్నవారు చివరికి వారి కార్యములకు ఏ విధములకు బాధ్యులు కారు. సర్వమును దివ్య సంకల్పం మీదను, పరమాత్మ మీదను, దేవుని మీదను ఆధారపడి ఉండును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన జీవితంలో మనం అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, చేస్తూ ఉంటాం అనేక కార్యక్రమాలు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెబుతూ ఉన్నారు, ఒక కార్యానికి ఫలితం రావాలంటే ఎన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. మనం అప్పుడప్పుడు ఏదన్నా మనకి అనుకోనిది వస్తే ఏమంటామంటే లక్కీ ఛాన్స్ ఆర్ ఛాన్స్ బై ఛాన్స్ మనకు వచ్చింది అని చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ భగవద్గీతలో మనకి వివరిస్తూ ఉన్నారు అట్లాంటి ఛాన్స్ అనే దానికి ఎటువంటి దానికి కారణం లేదు. అంటే ప్రతిదానికి కూడా మన జీవితంలో ఏది సంభవించినప్పటికీ కూడా దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది కూడా జరగదు. ఛాన్స్ అన్నప్పుడు కొంతమందికి ఎందుకు ఛాన్స్ వస్తుంది, వేరే వాళ్ళు ఎందుకు ఛాన్స్ రావట్లేదు, కొంతమందే ఎందుకు అనుకోకుండా డబ్బు సంపాదిస్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు రావట్లేదు. కానీ భగవంతుని నిర్ణయం ప్రకారం ప్రతిదీ కూడా ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది. సో మనం చేసే పనికి దానికి వచ్చే ఫలితానికి అది దానికి అనేక మంది యొక్క సహాయంతో తోడ్పాటుతో అది వస్తుంది. మనం ఎటువంటి చిన్న కార్యం చేయనివ్వండి భగవంతుడి శాంక్షన్ లేనిదే ఆ కార్యం యొక్క ప్రతిఫలం మనకి రాదనమాట. ఎలా అంటే మనకి అప్పుడప్పుడు నియామకాలు జరుగుతూ ఉంటాయి. జాబ్స్ సపోజ్ జడ్జి కోసం ఎన్నుకోవడం కోసం పేపర్లు వేశారనుకోండి, దానికి రాస్తారు అర్హతలు, అప్లై చేయాల్సిన అభ్యర్థుల యొక్క అర్హతలు. వాళ్ళు ఇది చదివి ఉండాలి, ఎల్ఎల్బి చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి, లాయర్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 10 సంవత్సరాలు. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అర్హతలు ఇస్తారు. అలాంటి అర్హతలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అంటారు. సో దానికి అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎవరినో సెలెక్ట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూ ద్వారానో ఏదో విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అన్లెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నంత వరకు నాకు అర్హత ఉంది కదా అని చెప్పి మనం వెళ్ళి జడ్జి సీట్లో కూర్చోలేము. ఎందుకని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే మనం కూర్చోగలం. అదేవిధంగా మనం అనేక పనులు చేయొచ్చు, దానికి కావాల్సిన ప్రతిఫలాలు నేను ఇట్లా ప్రిపేర్ అయ్యాను, ఇట్లా ఎగ్జామ్ రాశాను అంటే ఇంత ఇన్ని మార్కులు రావాలి అని ఉండొచ్చు, కానీ అన్ని మార్కులు రాకపోవచ్చు. ఎందువలన? ఎందుకనంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అయితే ఉద్యోగం రాలేదో, వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా భగవంతుడు శాంక్షన్ చేయిందే మనం ఏది చేసినా కానీ అది రాదు. మరి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, భగవంతుడు ఎవరికి శాంక్షన్ చేస్తాడు, ఎవరికి శాంక్షన్ చేయడు? అంటే కొంతమందికి శాంక్షన్ చేస్తున్నాడు, కొంతమందికి శాంక్షన్ చేయనట్టు. అంటే భగవంతుడి యొక్క సిగ్నేచర్ లేదో ఏది కూడా వర్క్ అవ్వదు అనమాట. అంటే ఏ విధంగా అయితే ఆథరైజ్డ్ సిగ్నేచర్ లేకపోతే చెక్ ఎలా చల్లదో, అదేవిధంగా భగవంతుడు శాంక్షన్ లేదే చీమైనా కుట్టదు అంటారు. ఈశ్వరుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. అంటే ఏంటి, ప్రతిదీ కూడా ఆయన శాంక్షన్ ద్వారానే జరుగుతుంది. అయితే మరి ఆయన ఏ కార్యక్రమాలు శాంక్షన్ చేస్తాడు, ఏ కార్యక్రమాలు శాంక్షన్ చేయడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా భగవంతుడు జీవులు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఆయన డైరెక్ట్గా ఆయన కంట్రోల్ చేయరు, ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తాడు. అంటే ఆయన అన్నాడు, ఓకే నేను వీళ్ళకు ఒక అథారిటీని నియమించి వాళ్ళు చూసుకునే విధంగా చేస్తాడు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి అధిపతి ఎవరు, దుర్గాదేవి. ఆమె శాంక్షన్ చేస్తుందన్నమాట, ఆమె ఏదంటే అది సైన్ అయిపోతుంది అక్కడ, అప్పుడు అది జరుగుతుంది. అంటే కృష్ణుడి శాంక్షన్ ఈ భౌతిక ప్రపంచంలో దుర్గాదేవి ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ కర్మబంధంలో చిక్కుకున్నారో ఆ కర్మానుసారం వాళ్ళకేమేమి రావాలో అంత కోట ప్రకారం వచ్చేస్తూ ఉంటుందన్నమాట, ఆమె శాంక్షన్ చేసేస్తూ ఉంటుంది. అంటే భగవంతుని యొక్క శాంక్షన్ ఆమె శాంక్షన్ ద్వారా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మన కర్మానుసారం అంటే ఏంటి, మనకి ఇంతకుముందు జన్మలో కర్మ, కర్మ అనగానే అనేక జన్మలుంటాయి, ఒక్క జన్మలో వచ్చేది కాదు. సో మనం ఇంతకుముందు జన్మల్లో ఇట్లా దాన్ని బట్టి మనం చేసిన కార్యాలు, దానికి ఫలితాలు, ఈ విధంగా అన్ని దాని ప్రకారం ప్రస్తుత జన్మలో మనం చేసిన కార్యానికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అనేది నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఏది కూడా ఛాన్స్ ప్రకారం రాదు. అంటే ఛాన్స్ వలన ఒక అతను ధనికుడ కుటుంబంలో పుట్టడం, ఒక అతను పేద కుటుంబంలో పుట్టడం అనేది ఛాన్స్ ద్వారా సంభవించదు. దైవనేత్రేనా కర్మణా దైవనేత్రేనా, మన యొక్క దైవనేత్రేనా అంటే దుర్గాదేవి యొక్క నేతృత్వంతో ఆమె చూపులో జరుగుతుంది ఇవన్నీ. అంటే ఆమె కర్మను చూసి మన కర్మానుసారం ఏది రావాలో అది మనకిస్తూ ఉంటుంది. అంతేగాని మనకేదో అదృష్టం కానీ దురదృష్టం కానీ ఆటోమేటిక్గా సంభవించదు. మనం చేసిన పూర్వ కార్యక్రమాల వలన ఈరోజు ప్రస్తుతం మనకి అదృష్టం కానీ దురదృష్టం కానీ వస్తూ ఉంది మన జీవితంలో. సో మనం ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దురదృష్టం సంభవిస్తూ ఉంటుంది, మనం చాలా కుంగిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను ధనం సంపాదించడానికి కానీ అప్పులే మిగులుతున్నాయి, ఎందుకు నేను సంపాదించలేకపోతున్నాను, నేను ఎందుకు జాబ్ తెచ్చుకోలేకపోతున్నాను, ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే, మనం సపోజ్ ఇదే ప్రశ్నతో మీరు ఎవరి దగ్గర మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, మీరు సరిగ్గా ప్రయత్నించట్లేదండి, బాగా ప్రయత్నించండి, ఇంకా కష్టపడండి, కష్టపడితే అప్పుడు మీకు వస్తుంది అని చెబుతారు. ఎందువలన, వాళ్ళేమనుకుంటున్నారు, మనం కష్టపడితే మనకు ఫలితం వస్తుంది అని చెప్పేసి. కానీ దానికంటే ఇంకా హయ్యర్ ప్రిన్సిపల్ ఉందనేది అలా చూడట్లేదు. లేదండి, వాళ్ళేమంటారు ఇంకా అంతకైతే ఇంకా ఇంకో టైప్ వాళ్ళేమంటారు, మీరు లాటరీ తీయండి దాంట్లో వస్తే మీ అదృష్టం ఉండి వస్తుంది ఆ టైప్లో. బట్ యాక్చువల్గా శాస్త్రం ప్రకారం మనకేం తెలుస్తుంది, కర్మనా దైవనేత్రేనా, మనం చేసుకున్న దానికి మనం సిన్సియర్గా మనం చేసేది చేస్తూ ఉంటే మనకి ఏదైతే రావాలో అది వస్తుంది. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలోనే వస్తుంది. మనం చేసింది ఎక్కడికి పోదు, మనం చేసిన ప్రిపరేషన్ ఎక్కడికి పోదు అనమాట. కాబట్టి అది ఇప్పుడే రావాలని చెప్పలేం, ఇమీడియట్గా వస్తుందని చెప్పి చెప్పలేం. సో ఎప్పుడైతే మనకి ఈ ఉన్నతమైన ఈ భగవత్ శాస్త్రాల మీద మనం నమ్మకం ఉంచినట్లయితే మనం ఎప్పటికీ కూడా నిరాశ పొందం. అదే మనకి ఇటువంటి శాస్త్రం యొక్క సపోర్ట్ లేకపోతే మనం ఏదైనా ప్రయత్నించి విఫలమైనప్పుడు మనం కృంగిపోతాం. కానీ మనకి ఇక్కడ శాస్త్రం చెబుతుంది, నువ్వు చేసిన ప్రతిదానికి రియాక్షన్ ఉంటుంది, నీ పూర్వ కర్మ వలన అది ఇప్పుడే రాకపోవచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు. మనం ఈ జన్మలో అనుకున్నాం అనుకోండి, నేను ఎట్లయినా సరే సినీ యాక్టర్ కావాలి అని ప్రయత్నించాం, ఫెయిల్ అయిపోయాం. సో నీ కోరిక ఎక్కడికి పోదు, వచ్చే జన్మలో అవకాశం ఇస్తారు, వచ్చే జనములు నువ్వు ఏదో ఆటోమేటిక్ గా చిన్నప్పటి నుంచి డ్రామాలో యాక్ట్ చేయడం, నీ నటన మెచ్చుకుని తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా వితిన్ 20 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు యాక్టర్ గా తయారైపోవచ్చు. అప్పుడు కొంచెం చూడు అంత అదృష్టవంతుడు 20 ఏళ్లకే సినీ ఫీల్డ్ లో ఉన్నాడు అని చెప్పేసి. సో ఇది అనేక జన్మల్లో నుంచి జరుగుతూ వస్తుంది. అదేవిధంగా బిల్ గేట్స్ ఉన్నాడు ఈ రోజున ప్రపంచంలో ధనికమైన వ్యక్తి, అది ఈ ఒక్క జన్మలో అతను సంపాదించింది కాదు, అతను ఎన్నో జన్మల నుంచి కోరుకున్నది ఈ జన్మలో అతనికి వచ్చింది. సో అది ఆయన ఈ ఒక్క జన్మలో మనం చూడొచ్చు, అరే ఆయన 16 ఆయనకి 24 గంటలే ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి, మరి ఆయన సంపాదన వేరుగా ఉంది, నా సంపాదన వేరుగా ఉంది, తేడా ఏంటి? ఆయన 18 గంటలు కష్టపడుతున్నాను, నేను 18 గంటలు కష్టపడుతున్నాను. సో అందుకనే మనకి ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం లభించదు మన శాస్త్రాన్ని కనుక సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే. అందుకనే ఈరోజు ప్రపంచంలో ఎవరికి గైడెన్స్ లేదు, వాళ్ళు ఎందుకు ఏది జరుగుతుందనేది తెలియదు. సో దానివల్ల వాళ్ళు కుంగిపోవటం, ఈ సూసైడ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. ఎందువలన వాళ్ళకి తెలియట్లేదు మనకి మన జీవితం అనేది ఒక సుపీరియర్ దైవ నేత్రేణ, అంటే ఒక సుపీరియర్ గైడెన్స్ తో ఇది జరుగుతూ ఉంది. మనం ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తామో, భగవంతుని ప్రార్థిస్తామో, అప్పుడు మన జీవితం సుగమమవుతుంది. దుర్గాదేవి ఎప్పటి వరకైతే మీరు కర్మలో ఇంట్రెస్ట్ ఉన్నారో, కర్మ మళ్ళీ దానికి ప్రతికర్మ, ఈ విధంగా రియాక్షన్ యాక్షన్ అండ్ రియాక్షన్, అప్పటి వరకు ఆమె చూస్తుంది. కానీ ఎప్పుడైతే మనం సిన్సియర్ గా ఉన్నామో, ఎస్ నాకు భక్తి కావాలి, నేను అసలు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో, ఇక్కడ చెప్పబడింది మన ఆత్మతో పాటు పరమాత్మ ఉంటుంది. పరమాత్మ ఎప్పుడైతే మనలోని ఆ సిన్సియారిటీని, ఆ తీవ్రమైన కోరికను చూస్తుందో, అప్పుడు పరమాత్మ మనకి బాహ్య రూపంలో ఒక శుద్ధ భక్తునితో కలిసేట్టు చేస్తుంది. అంటే మనం ఒక భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తాం, అప్పుడు తెలుసుకుంటాం నువ్వు దేని గురించి బాధపడుతున్నావు, నీకేదో జీవితంలో కష్టాలు వస్తున్నాయి, నీకు అనుకున్నది రావట్లేదు, ఇట్లాంటివన్నీ. కానీ నీకు అది లభించినప్పటికీ కూడా నువ్వు ఈ జీవితంలో ఆనందంగా ఉండలేవు. ఈ భౌతిక ప్రకృతి ఎట్లా తయారు చేశారంటే దుఃఖాలయం అశాశ్వతం. దీంట్లో జైల్లో ఉన్నంతకాలం ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. జైల్లో మంచి ఫెసిలిటీస్ లేవని మనం కంప్లైంట్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, నాకు ధనం లేదు, నాకు ఇది లేదు, అంటే ఏంటి, మన జైల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు అని మనం కంప్లైంట్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇది జైల్, ఇది దుర్గా. దుర్గా అంటే దుర్లభ గమనము, అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం, జైల్లో నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం. అదేవిధంగా నవ్వు ప్రస్తుతం మనం జైల్లో ఉన్నాం. అయితే మన జైల్లో కొంతమంది ఏంటి, కొంతమంది ధనికులు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాడు అనుకుంటున్నాడు నాకు ధనం లేదు కాబట్టి నేను ఆనందంగా లేరు అని. కానీ ధనికుడికి ఇంకో ప్రాబ్లం ఉంది. ఎందుకని, జైల్లో ఉన్నంతకాలం మన దగ్గర ఏమున్నా కానీ మనం ఆనందంగా ఉండలేం. ఎంత మన ధనం ఉన్నా కానీ జైల్లో ఉండి ఏం చేస్తాం? సో మనం ఆనందంగా ఉండాలంటే నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుంది? జైలు నుంచి బయటపడితే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. సో జైలు నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నించాలి, కానీ జైల్లో ఇంప్రూవ్మెంట్స్ కోసం ప్రయత్నించకూడదు. నాకు ఆ సెల్లో వేయండి, దాంట్లో ఫ్యాన్ ఉంది, దాంట్లో ఏసీ ఉంది, నాకు ఆ సెల్లో వేయండి. ఇప్పుడు అది మనం అడుగుతున్నాం, నాకు ఏసీ లేదు, నాకు జాబ్ లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఈ విధంగా మనం అడుగుతూ ఉన్నాం. అంటే ఏంటి, ఈ జైల్లో ఇంప్రూవ్మెంట్స్ మనం కోరుకుంటూ ఉన్నాం అనమాట. కానీ అదే ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుని కలిసామో, అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ జైలు నుంచి బయటపడే మార్గం ఏమన్నా ఉందా, అది ఉంటే అది చేద్దాం, దానికి కష్టపడదాం. మనకి ఇక్కడ జైల్లో ప్రస్తుతానికి ఏం బాగోపోయినా నష్టం లేదు. అసలు జైలు నుంచి బయటకు వెళ్లే మార్గం ఉంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఎవరు వర్రీ అవుతారు? సో మనం అది తెలుసుకోవాలి. ఇది జైలు, ఇది జైలు అయితే దేర్ మస్ట్ బి ఎ సొసైటీ. జైలు ఎక్కడ ఉంటుంది? ఒక నగరంలో ఒక చిన్న భాగం జైలు ఉంటుంది. మరి ఇది జైలు అయితే మరి నా స్వగ్రామం ఏంటి, నా యొక్క సరైన ప్రదేశం ఏంటి? అది వైకుంఠం. అది మనం నిజమైన సమాజం. అక్కడ మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, మన నిజమైన ప్రభు భగవంతుడున్నాడు. అది మన నిజమైన సమాజం, అది మన నిజమైన కుటుంబం. దాన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ కుటుంబం, ఈ కుటుంబంలో చూద్దాం, యా నువ్వు నా భార్యవి, ఎల్లకాలం నువ్వే నా భార్యవి, జన్మ జన్మలకి నేను నిన్నే భార్యగా కోరుకుంటానని. కానీ వచ్చే జన్మలో ఏమవుతుంది, ఏదో మనం కుక్క శరీరం లభించవచ్చు, అప్పుడు కుక్క భార్య ఉంటుంది, కుక్క పిల్లలు ఉంటారు. సో మనం అన్ని కూడా యాక్చువల్ ఫాల్స్ ప్రామిసెస్ వీఆర్ డూయింగ్. ఎందుకని, ప్రతి జన్మకి మారుతా ఉన్నాం. అప్పుడు జన్మకి మారినప్పుడు వేరే సెట్ ఉంటుంది, వేరే భార్య, వేరే పిల్లలు, వేరే టైప్ సెట్, మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో సెట్ ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఇదే పర్మనెంట్ అనుకుంటూ ఉన్నాం. పర్మనెంట్ అనుకుని వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అయ్యో మా అబ్బాయికి ఎట్లా ఉద్యోగం చెప్పాలి, ఆయన ఎట్లా సెటిల్ చేయాలి, మా మనవడు ఎట్లా సెటిల్ చేయాలి, ఇట్లా అన్ని చూస్తూ ఉన్నాం మనం. ఎందుకని ఆ హయ్యర్ గోల్ మనకు అర్థం కావట్లేదు. మనం జైల్లో ఎందుకు అడ్జస్ట్మెంట్ చేయాలి, జైలు నుంచి బయటపడేది చూద్దాం, దాన్ని ముక్తి అంటారు. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుని కలుస్తాం అప్పుడు మనం దీని గురించి అర్థమవుతుంది. పరమాత్మ మన యొక్క నిజమైన కోరిక చూస్తుందో, ఇతను జైలు నుంచి బయటకు వెళ్దాం అనుకుంటున్నాడు ప్రస్తుతం. పరమాత్మ చూస్తుంది నువ్వు ఇక్కడే ఫ్యామిలీస్ ఇంప్రూవ్ చేసుకుందామంటే ఓకే సరే చేయని ఎంతకాలం చేస్తాడో చూద్దాం అనుకుంటుంది. మనకి ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మనం అనిపిస్తుంది, అంటే ఎందుకు నేను నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి మనం అప్పుడు ప్రశ్నిస్తాం. మనం సిన్సియర్గా ఉన్నట్లయితే పరమాత్మ మనకి ఒక సరైన సద్గురువుని కలిసే అవకాశం ఇస్తుంది. అప్పుడు మనం ఆ శుద్ధ భక్తుని ఆశ్రయించి ఆయన్ని ప్రశ్నించినట్లయితే మనం ఈ జైలు నుంచి బయటికి వెళ్లే మార్గం చూతారు. అయితే ఎప్పుడైతే ఈ అంటే ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఉందన్నమాట, ఎవరైతే ఈ జైల్లో చాలా చక్కగా ప్రవర్తిస్తారో ఎంతో ఇదిగా ఉంటారో, రాష్ట్రపతి సైన్ చేశాడు అనుకోండి, ఈయన చాలా ఇతను అపరాధి కాదు, ఇతను క్షమాభిక్ష పెడతాము అంటారు, అప్పుడు ఏం చేస్తారు, రిలీజ్ చేసేస్తారు. ఎవరు రాష్ట్రపతి ఇక్కడ? కృష్ణుడు రాష్ట్రపతి, జైలర్ దుర్గాదేవి. రాష్ట్రపతి భిక్ష పెట్టేశాడు అనుకోండి, ఏం చేస్తుంది జైలర్, ఓకే రిలీజ్, నౌ యు ఆర్ రిలీజ్. సో ఆ విధంగా మనం ఆయన రాష్ట్రపతిని పట్టుకోవాలి. ఎవరు రాష్ట్రపతి? కృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆయన ఏమంటున్నాడు, నాకు శరణాగతి పొందితే నేను నీకు క్షమాభిక్ష పెడతాను, మోక్షయిష్యామి మా శుచః సర్వ పాపేభ్యో, అన్ని పాపాల నుంచి నేను నీకు క్లియరెన్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తుంది దుర్గాదేవి, హ్యాపీగా ఆన్ అక్టోబర్ 2 ఆర్ సమ్ డేట్ దే రిలీజ్ దట్ స్పెషల్ డేస్. అదేవిధంగా ఎప్పుడైతే మనకు భగవంతుడు స్వయంగా క్లీన్ చిట్టిస్తాడో దుర్గాదేవి ఇచ్చేస్తుంది. కానీ భగవంతుడు మనకి ఎవరో తెలియదు, ఎట్లా భగవంతుని అప్రోచ్ అవ్వాలి, ఆయన ఎట్లా రికమెండేషన్ తీసుకోవాలి. మనం రాష్ట్రపతి రికమెండేషన్ అంటే ఊరికి రాదు కదా, ఎవరైనా రికమెండ్ చేయాలి. రాష్ట్రపతికి ఎవరైనా రికమెండ్ చేస్తే మా క్యాండిడేట్ ఆయన అంటే ఆయన సైన్ చేసేస్తాడు. సో అదేవిధంగా భగవంతునికి చాలా అతి సన్నిహితులైన భక్తులు రికమెండ్ చేస్తే మన నేమ్, వాళ్ళు ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తారు, ఓకే ఈయన జైల్లో నుంచి తీసేస్తున్నాం, దుర్గాదేవి నుంచి బయటికి పంపించేస్తాం. సో ఆ విధంగా భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక భక్తుణ్ణి సేవించినట్లయితే అతి తొందరగా మనం జైలు నుంచి బయటపడవచ్చు. ఇది షార్ట్ కట్. అంతే కదా, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో రాష్ట్రపతికి, ఆయన సెక్రటరీ ఎవరో మన రిలేటివ్, తొందరగా పని అయిపోతుంది. అదేవిధంగా భగవంతుడికి అతి సన్నిహితులైన భక్తులు ఎవరో మనకు తెలిస్తే వాళ్ళ ద్వారా మనకు చాలా క్విక్గా పని అయిపోతుంది. సో కలియుగంలో పని చేయించాలంటే ఇదే మార్గం, రికమెండేషన్ ద్వారానే అంత వర్క్ అవుతుంది. సో మనకి భగవంతుడికి రికమెండ్ చేయడానికి ఒక భక్తుడు కావాలి. సో అంటే భక్తుడిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అది మనం తెలుసుకోవాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్తదర్శన. ఏమన్నారు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. మనం ఆయన్ని సేవించాలి, ఆయన్ని ప్రశ్నించాలి. ఈ విధంగా మనం ఆయన్ని సేవించి ప్రసన్నం చేసుకున్నట్లయితే, ఆయన్ని ప్రశ్నలు అడిగి మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే, మనం జైల్లో నుంచి ఇంకా రిలీజ్ కాకముందే మనం ముక్తులు అవ్వచ్చు. అది ఇక్కడ మనకి పరిపాట్లు చెబుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే మనం భగవంతుని కోసం పనిచేస్తూ ఉన్నామో, మన కార్యాలన్నీ భగవంతుని కోసం చేస్తూ ఉన్నామో, అప్పుడేమంటారు, పోలీస్ అంటారు. జైల్లో ఉన్నప్పటికి కూడా జైల్లో అందరూ నేరస్తులే ఉండరు, కొంతమంది ఎవరుంటారు, పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, జైలర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఖైదీలు కాదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తూ ఉన్నామో, అప్పుడు మనం జైల్లో ఉన్నప్పుడు కూడా మనని ఖైదీ నుంచి పోలీసుని చేసేస్తారు. అంటే మనం జైల్లో ఉన్నప్పటికి కూడా మనం జైల్లో నేరస్తులకు విధించే శిక్షలేమి విధించరు మనకి. ఎప్పుడు మనం ఈ ప్రదేశంలో కూడా ఎప్పుడైతే భగవత్ కార్యాలు చేస్తామో, భక్తుని యొక్క ఆదేశం మేరకు భగవత్ కార్యాలు చేసినట్లయితే అది మనని ముక్తుల్ని చేస్తుంది. సో ఇది షార్ట్ కట్. సో కలియుగంలో మనకు కావాల్సిందని షార్ట్ కట్స్. సో ఒక భక్తుడిని ఆశ్రయించి ఆయన్ని సేవించి మనం ప్రశ్నించినట్లయితే మనం చాలా సులభంగా భగవంతునికి చాలా ప్రీతిపాత్రులై తొందరగా ఈ జైలు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇంకా నో మోర్ కుంట. కుంట అంటే కష్టం, వైకుంఠ అంటే నో కష్టం. వైకుంఠ, కష్టాలు లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఆ ప్రదేశానికి మనం వెళ్ళొచ్చు. ఇది కుంట. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.
హరే కృష్ణ. పాండురాజు చనిపోకముందు యుధిష్ఠిరునికి చెప్తాడు, నేను చనిపోయాక నా శవాన్ని పడేయద్దు, నన్ను భుజించాలని చెప్తాడు. అంత మహత్తరమైన ఆయన శరీరం లోపల ఉన్న మహత్తరం ఏంది, ఆయన నన్ను భుజించాలని చెప్తాడు, దాని గురించి మీరు చెప్పాల్సింది.
పాండురాజు శుద్ధ భక్తుడు, సో ఆయన వైకుంఠానికి గ్యారంటీ వెళ్ళిపోయి ఉంటాడు.
అంత మహత్తర శక్తి ఉందా ఆయన లోపల, అంత మహత్తరమైన శక్తి ఉన్నదా ఆయన లోపల, ఆయన శరీరం భుజించాలి పడేద్దని చెప్తాడు.
అవన్నీ ఎన్ని ఉన్నా గానీ ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఎనీ అదర్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో హరే రామో 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 హరే హరే.